మీతో వారం వారం మోహన్ రాగం పేరిట ఏదో ఒక సాహిత్య సాంస్కృతిక కళారూపాలపైన లేదా పుస్తకంపైన కవిత్వంపైన సాహిత్యంపైన ఏదో ఒక అంశంపైన మీతో గత ఏడాదిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. నేను ఈ సంవత్సర కాలంలో చాలా అంశాల గురించే మనం మాట్లాడుకున్నాం. గాంధీ నుంచి శ్రీశ్రీ దాకా, ప్లేటో నుంచి జిబ్రాన్ దాకా, ఆళ్వారుల నుంచి ఆఫ్రికా కవిత్వం దాకా, జన్ కవులు మొదలుకుని జర్మన్ కవిత్వం దాకా చాలా అంశాల గురించి మనం మోహన్ రాగంలో మాట్లాడుకున్నాం. మరి ఈ రోజుతో ఈ చివరి కార్యక్రమంతో మీ నుంచి నేను సెలవు తీసుకోబోతున్నాను. నేను వ్యక్తిగతంగా నాకు ఈ సంవత్సర కాలం పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా నన్ను నేను నా సాహిత్య సాంస్కృతిక కళా ప్రపంచాలని పరిచయాలని ఒక్కసారి నాకే నేను రిఫ్రెష్ చేసుకునే అవకాశం లభించింది. అలాగే ఎన్నో అంశాల గురించి మీతో ఎన్నెన్నో మాటలు చెప్పడం ద్వారా, పంచుకోవడం ద్వారా వాటి గురించి నా అంతర్దృష్టి, నా ఇన్సైట్ కూడా చాలా విస్తృతపడిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఏదైనా ఒక అంశాన్ని మాట్లాడడం అంటే చదవడం వేరు, రాయడం వేరు, మాట్లాడడం వేరు. అన్నిట్లోకి రాయడం చాలా పరిపూర్ణమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ రాయడం కన్నా కూడా మాట్లాడడంలో ఆ సజ్జస్ఫురణ, సజ్జస్ఫూర్తి చాలా తీవ్రంగా ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మనం కాకుండా మాట్లాడేది మనలోంచి ఎవరో ఆ ఒక కాలాతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఒక చైతన్యం ఏదో మనలోంచి మాట్లాడుతున్నట్లుగా మనకు అనుభవం అవుతూ ఉంటుంది. ఇటువంటి అనుభవం నాకు ఎన్నోసార్లు కలిగింది. మొదటి కొద్ది మాటలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉంటాను, తర్వాత నా తక్షణ కాలానికి తక్షణ దేశానికి సంబంధించినటువంటి ఒక కాలాతీత దేశాతీత వ్యక్తిత్వం ఏదో నా లోపల నుంచి నా అంతరాంతరాల్లోంచి నేను మాట్లాడుతున్న విషయం గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ అంశాల గురించి మీరెట్లా శ్రోతగా ఉంటారో నేను కూడా అదేవిధంగా శ్రోతగా ఉంటాను. నేను చెవులప్పగించి వింటూ ఉంటానన్నమాట. అప్పుడు ఆ వ్యక్తిత్వం, ఆ కాలాతీత స్ఫురణ, ఆ సజ్జస్ఫూర్తితోటి ఏవేవైతే విషయాలు చెప్తూ ఉంటాయో వాటి పట్ల నేను కూడా కొత్తగా ఆశ్చర్యకరంగా విస్మయభరితంగా చెవులకి వింటూ ఉన్నాను. ఆ రకంగా ఈ సంవత్సర కాలం పాటు ఎన్నెన్నో అంశాల గురించి మీతో నేను పంచుకున్న దాంతో పాటు నాతో కూడా ఎంతో పంచుకున్నాను, నాకే నేనెంతో తెలుసుకున్నాను, నాకే నేనెంతో చెప్పుకున్నాను. ఈ చెప్పుకునే క్రమంలో నేను ఇంత పూర్వం చదివిన ఎన్నో పుస్తకాలు, ఇంత పూర్వం నాకు తెలియని ఎందరో కవులు, ఎన్నో సాహిత్యాలు, ఎన్నో కళారూపాలు, ముఖ్యంగా పాటలు, ఎన్నో పాటల్ని, ఎందరో గాయకుల్ని, ఎన్నెన్నో సినిమా పాటల్ని నేను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోగలిగాను. నేను అందుకు ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషాన్ని, తృప్తిని మిగులుస్తుంది. మరి ఈరోజు మీ నుంచి సెలవు తీసుకోబోతున్న ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సంవత్సర కాల మోహన్ రాగాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ మోహన్ రాగం కార్యక్రమంలో నేను ఏవైతే సూత్రాలు కట్టుబడి ఉన్నానో వాటి గురించి ఒక్కసారి పునశ్చరణ చేసుకోవడం కోసం వాడుకుందాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మోహన్ రాగం ప్రారంభించే ముందు మొట్టమొదటి ఎపిసోడ్లో నేను మోహన్ రాగంలో ఏమేమి చేద్దామనుకుంటున్నాను, దేనికోసం మోహన్ రాగంతో మీ ముందుకు వస్తున్నాను, మోహన్ రాగంలో ఏమేమి పరిచయం చేయాలనుకుంటున్నానని చెప్పి ఒక స్థూలంగా నా మిత్రులు సోమయ్య గారు అన్నట్లుగా ఒక మేనిఫెస్టో లాంటిదే నేను దాదాపుగా ప్రకటించానని చెప్పొచ్చు. ఆ రోజు నేను ఏమన్నానంటే మనుషులకి మనుషులకి మధ్య దగ్గరతనాన్ని తీసుకురావడానికి, హృదయాలకి హృదయాలకి మధ్య దగ్గరతనాన్ని తీసుకురావడానికి, హృదయాలతో సంభాషించుకోవడానికి మోహన్ రాగాన్ని ఒక వేదికగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నానని చెప్పి అన్నాను. నేను దాదాపుగా నేను ఆ కార్యక్రమం చాలా వరకు చేయగలిగానని అనుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమం పొడుగుతా నాతో ఎందరో శ్రోతలు, రేడియో స్పందన శ్రోతలు వ్యక్తిగతంగా టెలిఫోన్ల ద్వారా, ఈమెయిళ్ల ద్వారా, ఉత్తరాల ద్వారా చాలామంది వారి యొక్క స్పందన నాకు తెలియజేస్తూ వచ్చారు. ముఖ్యంగా వారందరిలో కూడా నేను ప్రధానంగా ప్రస్తావించవలసింది నా మిత్రులు, పూజ్యులు, ఆత్మీయులు రావెల సోమయ్య గారిని. రావెల సోమయ్య గారు జయప్రకాష్ నారాయణతో పాటు, రామ్ మనోహర్ లోహియాతో పాటు తిరిగినటువంటి, వారి మిత్రుడిగా మసిలినటువంటి గొప్ప సోషలిస్టు నాయకులైన, ఈరోజు కూడా దాదాపుగా 70 ఏళ్ల వయసులో ఈరోజు కూడా ఆయన ఒక నిత్య విద్యార్థిగా ప్రతి కొత్త ఆలోచనని, ప్రతి కొత్త భావాన్ని, ప్రతి కొత్త గళాన్ని ఆయన స్వాగతిస్తూ ఉంటారాయన. ఆయన ఈ కార్యక్రమాలు ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క వారం వింటూ ఉన్నారాయన. ఆయన దాదాపుగా చాలా కార్యక్రమాల పట్ల, ఆ భావాల పట్ల, ఆ భావాలు వెలివచ్చినటువంటి ఆ ఇతివృత్తాల పట్ల ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాతో విభేదించినటువంటి అంశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా నేను మానవతావాదం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆ కార్యక్రమం గురించి ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే, నేను మానవతావాదం గురించి ఎంతసేపు దాన్ని ప్రస్తుతిస్తూనే మాట్లాడాను తప్ప మానవతావాదం పేరిట మనిషిని మనిషి అణిచివేసినటువంటి కాలం గురించి, ముఖ్యంగా అది వేసిన వెరితల్ల గురించి చెప్పలేదు అన్నట్లుగా ఆయన అన్నారు. కానీ ఆయన చాలా బాగా ప్రశంసించిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేను పట్టాభి మీద మాట్లాడింది ఆయన చాలా నచ్చింది, వీరేశలింగం గారి మీద మాట్లాడింది ఆయన చాలా నచ్చింది, ఇట్లా ఎన్నో అంశాల మీద మాట్లాడింది ఆయన నచ్చింది. ఆయన ఏమంటూ ఉన్నారంటే, ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా లోతుకు వెళ్ళి ఆ లోతు నుంచి మాట్లాడడం, జిబ్రాన్ మీద మాట్లాడినప్పుడు కూడా ఆయన అన్నారు లోతుకు వెళ్ళి మాట్లాడడం అని జరిగిందని. ఈ లోతుకు వెళ్ళి మాట్లాడడం అనేది అసలు ఏదైనా ఒక పుస్తకం కానీ కళారూపం కానీ ఏదైనా కానీ ఇది మనుషులకు కూడా వ్యక్తమవుతుంది. పై స్థాయిలో ఉపరితలంలో మాత్రమే మనుషులు కలిసి విడిపోతే అది జీవించిన క్షణాలు కావు. ఆ సంబంధాల్లో జీవించిన లక్షణాలు ఉండవు. ఒకరి హృదయపు లోతులు మరొకరు స్పృశించగలిగితే, ఆ లోతుకు వెళ్ళగలగడం, ఆత్మను పట్టుకోగలగడం, అది నిజంగా జీవించిన స్ఫూర్తిని, బతికిన అనుభవాన్ని, బతికిన స్పృహని మనకు కలగజేస్తుంది. అటువంటి ఒక గాఢాతి గాఢమైనటువంటి, అంటే పీకల దాకా మునిగి జీవితాన్ని జీవితంలో ఈత కొట్టామనేటువంటి భావన కలగ చేయడం అన్నటువంటిది ఏ కార్యక్రమానికైనా, ఏ కార్యక్రమ ప్రణాళికైనా కూడా ముఖ్యమైన అంశం. దాన్ని కూడా ఏదో ఒక మేరకు నేను మోహన్ రాగంలో చేయగలిగా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మోహన్ రాగం కార్యక్రమం చేయబోయే ముందు నాకే నేను వేసుకున్న ప్రశ్న ఏమిటంటే, ఈ కార్యక్రమం ద్వారా ఏం ఆశిస్తున్నాను, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ఈ కార్యక్రమం నుంచి శ్రోతతో. శ్రోత ఎవరో నాకు తెలియదు, నేను రేడియో మాధ్యమం ద్వారా మాట్లాడుతున్నాను. నేను శ్రోత నా ఎదురుగుండా ఉండడు, శ్రోత ఎక్కడో ఉన్నాడు లేదా ఎక్కడో ఉన్నది, ఆమెకి నేను ఏం అందజేద్దాం అనుకుంటున్నాను అని నాకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నేనేం సమాధానం చెప్పుకున్నానంటే, ప్రధానంగా మోహన్ రాగం ఒక అభిరుచి కల్పన మీద దృష్టి పెట్టాలి అని అనుకున్నాను. నేను ఒక టేస్ట్ బిల్డింగ్ ఎక్సర్సైజ్గా కావాలి ఇది అని. అంటే టేస్ట్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అంటే శ్రోతకి టేస్ట్ లేదని కాదు, శ్రోతకు టేస్ట్ ఉంది, వక్తకు కూడా టేస్ట్ ఉంది. మరి కొత్తగా ఈ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఏమిటిది, అభిరుచి కల్పన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నాకేమనిపించిందంటే మనం మన చుట్టూ ఉన్నటువంటి వివిధ రకాల కళా సాహిత్య సాంస్కృతిక రూపాలు, రకరకాల రూపాల్లో టీవీ, సినిమా, రేడియో, నాటకం, బయట ప్రపంచం, ఇలా రకరకాల అవకాశాల ద్వారా మన చేరవస్తున్నటువంటి వివిధ రూపాల్లో నేను ఇందాక చెప్పానే గాఢత్వం ప్రాతిపదిక, ఎక్కడ మన మనసు సంలగ్నమవుతుందో, ఎక్కడ మనం గాఢంగా వివేచనశీలుగా ఆ కార్యక్రమంలో లీనమవుతామో అక్కడ మనకు అభిరుచి కలిగింది అని చెప్పొచ్చు అనమాట. అంటే అటువంటి వాటి పట్ల ఇష్టాన్ని పెంపొందింపచేయడం. ఇష్టం ఉంటుంది, నిద్రిస్తూ ఉండవచ్చు, లేదా మైల్డ్గా ఉండవచ్చు, అస్పష్టంగా ఉండవచ్చు. నేనేం చేద్దాం అనుకున్నానంటే పదే 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 శ్రోతల్ని ఆ అంశాల వైపు పునః పునః వారి దృష్టి మరలుస్తూ ఉందాము. తద్వారా వారి యొక్క అభిరుచిని గాఢపరిచినట్లుగా, వారి యొక్క అభిరుచిని ఏకోన్ముఖం చేసినట్లుగా అవుతుంది అని చెప్పి నేను అనుకున్నాను. నేను ఇలా చేయడానికి నేను వేరే చెప్పక్కర్లేదు, ముందు నా అభిరుచిని నేను ఏకోన్ముఖం చేసుకోవాలి, నా అభిరుచిని నేను గాఢతరం చేసుకోవాలి. ఈ చేసుకునే క్రమంలో నిజంగానే మనం ఇటువంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు నేను మోహన్ రాగం మొదట్లో కవిత్వంలో వసంత ఋతువు గురించి మాట్లాడదామని అనుకున్నప్పుడు, ఆ అన్వేషణలో ఉండగా నాకు ప్రాకృత సాహిత్యం గురించి, ముఖ్యంగా వజ్రాలగ్గం గురించి, వజ్రాలగ్గం తెలుగులోకి అనువాదం చేసిన కమల గారు గురించి, ఇలా అంటే ఆ ఒక్క వసంత ఋతువు అనేటువంటి ఒక అంశం గురించి మాట్లాడదామని నేను అనుకోవడం వల్ల, నా అభిరుచినట్టుగా నేను ప్రేరేపించుకోవడం వల్ల నాకు ఎన్నో కొత్త పుస్తకాలు, కొత్త సాహిత్యం, కొత్త సాహిత్య వ్యక్తిత్వాలు ఎన్నో నాకు పరిచయం, ఎందరో పరిచయమైనమాట. కప్పగంతుల కమల గారు వంటి ఒక మహనీయ ప్రాకృత విద్వాంసురాలు నాకు మోహన్ రాగంలో ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల నాకు పరిచయం, లేకపోతే మనకు పరిచయం ఉండేవారు కాదు. నాకు పరిచయమైన కొద్ది నెలలకే ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మోహన్ రాగం కార్యక్రమం కోసం నేను ప్రకృతిలో, సాహిత్యంలో వసంత ఋతువు గురించి నేను మాట్లాడాలని అనుకోకపోయి ఉంటే నా అన్వేషణ జరిగి ఉండేది కాదు, నేను ఆమెను కలిసి ఉండేవాడిని కాదు, నాకు ఆమె తెలియకుండానే ఆమె ప్రపంచం వెళ్ళిపోయి ఉండేది. అందుకు ముఖ్యంగా అందరికన్నా కూడా ఎక్కువగా మోహన్ రాగానికి నేను రుణపడి ఉన్నాను. నేను అందువల్ల అభిరుచి కల్పన అన్నటువంటి ఒక అంశాన్ని నేను పదే పదే మోహన్ రాగంలో దృష్టి పెట్టాను. ఎవరైనా కూడా నేటి సాహిత్యకారులు, కళాకారులు ముఖ్యంగా ఈ అభిరుచి కల్పన పట్ల, అభిరుచి నిర్మాణం పట్ల, అభిరుచిని బలోపేతం చేసుకోవడం పట్ల దృష్టి పెట్టవలసి ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మోహన్ రాగం కార్యక్రమాల ద్వారా నేను మరొక అంశం మీద చాలా స్పష్టంగా ప్రయత్నం చేస్తూ వచ్చింది ఏమిటంటే, సున్నితమైనటువంటి అంశాలు, మసృణత్వం అంటామే, అంటే వేలితో తాకితే కందిపోయేటటువంటి సున్నితమైన అంశాలు ఏముంటాయో వాటిని సాధారణంగా సున్నితమైన అంశాలు, వక్తవ్యాంశాలు కావు, అవి అనుభవేక వేద్యాలు, హృదయం ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. కానీ సున్నితమైన విషయాలు, సున్నితమైన భావాలు, సున్నితమైనటువంటి రాగ భావ ఛాయలు, ఆ మూడ్స్, వీటిని మోహన్ రాగం ద్వారా నేను పట్టుకుందాం అని చెప్పి ప్రయత్నం చేశాను. నేను ఇలా నేను చెప్తున్నప్పుడు, మోహన్ రాగంలో ఏదైనా ఒక అంశాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు ఆ కార్యక్రమం మధ్యలో వచ్చే పాటలు, సంగీతం, ఇష్టం, దానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఈ పాటలు వేరే విషయం వేరేగా ఉండకుండా రెండు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉండి ఒకదానికొకటి ఇతోధికంగా ఎన్హాన్స్ చేసుకునేట్లుగా ఉండాలని నేను భావించాను. ఇటువంటి ఈ సున్నితమైనటువంటి అంశాల గురించి నేను చెప్పడంలో నాకు చాలా బాగా సహకరించినటువంటి శ్రోత నా మిత్రురాలు ఆత్మీయురాలు గుంటూరు చెందినటువంటి లలితాశేఖర్ గారు. ఆమె కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వారం వారం వింటూ వచ్చారు. ఆమె ఈ కార్యక్రమాలు వింటున్నప్పుడు వీటిలో సున్నితమైన అంశాలు అంటే వింటుండగా కళ్ళు చెమర్చి హృదయం ఆర్ద్రమయ్యేటువంటి అంశాలు ఏవున్నాయో ఆ అంశాల మీద ఆమె పదే పదే దృష్టి పెడుతూ వాటిని ఆమె వీటిని ఇంకా మీరు చెప్పండి, ఈ పాటలు ఇటువంటి పాటలు ఎంపిక చేసుకోండి, ఈ పాటల్లోంచి ఈ మాట చెప్తున్నప్పుడు ఈ పాట దాన్ని ఆ మూడ్ని మరింత బలోపేతం చేసేటట్టు చూసుకోండి, ఈ విధంగా ఆమె నాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. లలిత గారు ప్రధానంగా ఆమె మోహన్ రాగంలో నేను ఒకసారి అడిగాను, ఇందులో ఏది చాలా మీకు బాగా నచ్చింది అంటే ఏదైనా విషయం చెప్పడం చెప్పకపోవడం అన్నదాన్ని అలా ఉంచి సున్నితంగా చెప్పడం, ఆ సౌకుమార్యం. సౌకుమార్యం అనేటువంటిది నేను అనుకుంటాను ఈనాటి కాలానికి చాలా అత్యవసరమైనటువంటి విలువ అని అనుకుంటున్నాను. నేను ఈనాటి కళారూపాలు వాటి యొక్క సాంకేతిక లక్షణాల వల్ల అయితేనేమి ప్రధానంగా అవి బ్లంట్ అంటే వాటిని నేను మరీ కఠినమని కఠోరమని అన్ను కానీ అవి సుకుమారం మాత్రం కావు, మరేమైనా కావచ్చు అవి అవి వాటిని రఫ్ అని కొయర్స్ అని బ్లెంట్ అని ఇట్లాంటి విశేషణాలతో నేను వాడదలుచుకోవట్లేదు, కానీ సుకుమారం మాత్రం కావు. సుకుమార కళారూపాలు ఉదాహరణకి ఒక ఎంకి పాట లేదా కృష్ణశాస్త్రి కవిత లేదా కాళిదాసు కవిత, ఇటువంటి సుకుమార కళారూపాలు సుకుమార సంవేదనలు సుకుమార భావాలు వీటిని పదే 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 చెప్పకపోతే ఆ సౌకుమార్యం అనేదాన్ని ఎత్తి చూపకపోతే, సౌకుమార్యం అనేది జీవితాల్లోంచి జీవిత చర్చల్లోంచి 10 మంది కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటల్ని వెలిగించేటువంటిదిగా సౌకుమార్యమే కానీ లేకపోతే అది మానవ సంబంధాలను ఏదో ఒక మేర గాయపరుస్తుంది అనమాట. సౌకుమార్యరహితమైనటువంటి ప్రపంచం తరచు హృదయాన్ని గాయపరిచే ప్రపంచంగా మారుతుంది. అటువంటి ఆ గాయపరిచేటటువంటి ప్రపంచంలో గాయపరిచే జీవితానుభవంలో ఆ గాయాలకు పసరు పూసినట్లుగాను లేదా అసలు గాయాల ప్రసక్తే లేనటువంటి ఒక అనురాగ భరిత జీవితంగా మారడానికో నేను ఎక్కువ సౌకుమార్యానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలని సౌకుమార్యం సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతూ వచ్చాను నేను. కాబట్టి సౌకుమార్యం అనేటువంటిది సుకుమారంగా ఉండేటువంటి సుకోమలమైనటువంటి భావాలు సుకోమలమైనటువంటి సంవేదనలు వీటి మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఈనాటి కళారూపాలకు కానీ వక్తలకు కానీ ఉంటుంది అని కూడా నేను ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మోహన్ రాగంలో అసలు ప్రధానంగా ఇటువంటి కార్యక్రమాల్లో రేడియో స్పందనలో నుండి కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే పంచుకోవడం. ఏదైనా ఒక విషయాన్ని పంచుకుంటే పెరుగుతుంది అది, ముఖ్యంగా విద్య గురించి మాట చెప్తారు. విద్య పంచుకున్నందువల్ల తక్కినవన్నీ కూడా పంచుకుంటే ఆస్తి గాని భూమి గాని ఏ సంపద అయినా సరే పంచుకుంటే తగ్గుతుంది, ఎవరి వ్యక్తిగత వాటా వాళ్ళకు వచ్చే వాటా తగ్గుతుంది, కానీ ఒక విద్య మాత్రమే పంచుకుంటే పెరుగుతుంది అని చెప్పి ఈ పంచుకుంటే పెరిగేటువంటి విద్యల్లో అన్ని విద్యల్లోనూ కూడా ఎక్కువ సాహిత్య విద్య రస విద్య అది పంచుకునే కొద్దీ ఊరుతుంది. కేవలం పెరగడమే మాత్రమే కాదు, నువ్వు నేను పంచుకున్న తర్వాత నువ్వు నేను రెండు అదిగా ఇస్మాయిల్ గారు కవితలో రాశాడే కవిత్వం గురించి చెప్తూ ఆమె వచ్చి నాకు ఒక అంకురాన్ని ఇచ్చి వెళ్ళింది, ఆ అంకురం నా చేతుల్లో వృక్షమై పెరిగింది అని. కవిత్వం ఏం చేస్తుందంటే కేవలం పెరగడం మాత్రమే కాదు ఊరుతుంది అన్నమాట, రోజు రోజుకి ఊరుతూ మన ప్రపంచాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది అది. ఆ రకంగా పంచుకునే విధంగా పంచుకోవడం ద్వారా పెంచుకోవడం ద్వారా ఈ రెండింటి ద్వారా మన భావనా ప్రపంచం మన సూక్ష్మ లోక జాగృతి కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడానికి నేను ఆలోచన చేశాను. నేను ఇలా పంచుకోవడంలో చాలా మంది మిత్రులు ఎక్కడెక్కడ మిత్రులు నాతో ముఖ్యంగా శరత్ అనే ఒక మిత్రుడు ఆయన ఈమెయిల్ ద్వారా నేను చాలాసార్లు పలకరిస్తూ వచ్చాడు. ఆయన నాకు చెప్తూ వచ్చాడు ఇవి ముఖ్యంగా జిబ్రాన్ గురించి నేను మాట్లాడినప్పుడు ఆయన నాకు జిబ్రాన్ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి ఆ వెబ్సైట్లు ఏమన్నా ఉంటే చెప్పమంటే నేను వెబ్సైట్ లింక్స్ కొన్ని ఆయనకి మళ్ళీ ఈమెయిల్ ద్వారా పంపించాను. ఈ రకంగా ఎక్కడో ఆ మిత్రుడు ఎక్కడో ఏ ఊళ్ళో ఉన్నాడో బొంబాయి నుంచి అక్కడి నుంచో రాశాడు ఆయన నాకు. అటువంటి మిత్రుడు ఈ పంచుకోవడం వల్ల మాత్రమే నేను ఇచ్చినటువంటి ఈ సమాచారం వల్ల ఆయన బహుశా పుస్తకం చదివి ఉంటాడు, ఆయన 10 మంది చెప్పి ఉంటాడు. ఇలా పంచుకోవటానికి ఇది ఒక కొత్త అవకాశం. పూర్వకాలం మనకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి మన ఊరు లేదా మన కుటుంబం లేదా మహా అయితే మన కళాశాల, కానీ ఈ కొత్త రక సమాచార సాధనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మన భావాల్ని పంచుకోవటానికి శ్రీశ్రీ అన్నాడే మానవ కోటి సామ్రాజ్య దూతలు కళా యజ్ఞాశ్వముల్ గాలులై తరగలై పుప్పొళ్ళు కుంకుమల్ పొగలై సాగిరి అన్నాడే అట్లా పుప్పొళ్ళు కుంకుమల్ పొగలై సాగినట్లుగా ఈ భావాలు ప్రపంచమంతా కూడా వికీర్ణమయ్యాయి. అందుకు కూడా ఈ కార్యక్రమం నాకెంతో తృప్తి కలిగించింది. మోహన్ రాగంలో నేను ప్రధానంగా అనేక అంశాల గురించి మాట్లాడుతున్నప్పటికీ ప్రధానంగా సింహభాగం నేను సాహిత్యం గురించే మాట్లాడుతూ వచ్చాను. నేను ఎందుకంటే నా జీవితంలో కూడా నా ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితం మొత్తం సారస్వతమని అనుకుంటూ ఉన్నాను. నేను సాహిత్యం అనేక విధాలుగా నేను సాహిత్యానికి రుణపడి ఉన్నాను. నేను అంటే జీవితంలో నేను కేవల సాహిత్యకారుడిగా జీవించలేదు, సాధారణ జీవితమే నేను జీవిస్తూ వచ్చాను. నా ఉద్యోగం లేదా నా ప్రపంచం, నా సామాజిక ప్రపంచం, నా కుటుంబ ప్రపంచం, బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ సాహిత్యానికి నేను పెద్దపేట ఎందుకు వేశానంటే సాహిత్యం వల్ల నాకు అనేక లాభాలు చేకూరాయి. ముఖ్యంగా నేను ఒక కరెంటు లేనటువంటి, ఏ విధమైనటువంటి బయట ప్రపంచం తెలియని ఒక గిరిజన గ్రామం నుంచి వచ్చిన వాడిని. నాకు సాహిత్యం మాత్రమే ప్రపంచం గురించి నుండి బెరుకును పోగొట్టింది, ప్రపంచం గురించి ఎరుకను కలగజేసింది. ప్రపంచం యొక్క పోకడని, ప్రపంచ గతిని సాహిత్యం ద్వారా మాత్రం అర్థం చేసుకోగలిగాను నేను. సాహిత్యం నా గురువులందరికన్నా కూడా, మిత్రులందరికన్నా కూడా, నా తల్లిదండ్రుల కన్నా అందరికన్నా కూడా సాహిత్యం నాకు ఎక్కువ సాధికారికతను కలిగించింది. సాహిత్యం వల్ల మాత్రమే నా జీవితం పట్ల నేను ఒక సాధికారికతను సంపాదించుకోగలిగానమాట. నా జీవితాన్ని నడుపుకునే పద్ధతిలో, నా సామాజిక జీవితంలో, నా మిత్రులతో, నా స్నేహితులతో, నా శత్రువులతో, ఎవరితో అయినా సరే మెలగడం ఎలాగో, ఏ విధంగా నా జీవితాన్ని ముందుకు నడుపుకోవాలో సాహిత్యం మాత్రం నాకు తెలియజేసింది. సాహిత్యం చాలా బలంగా, దృఢంగా తెలియజేస్తుంది అనమాట. అందువల్ల నేను సాహిత్యాన్ని రుణపడి ఉంటాను. నేను సాహిత్యమే లేకపోయినా నా జీవితం ఎట్లా ఉండుండేది? సాహిత్యమే లేకపోయినా కూడా నా తక్కిన జీవితానుభవాలు ఏవి నేను నష్టపోయి ఉండేవాడినని కానీ జరగకుండా ఉండుండేవి కానీ అన్ను, కానీ వాటిలో ఒక ఇన్సైట్ఫుల్గా ఉండేవి కావు అనమాట. అవి ఆ ఇంట్రాస్పెక్టివ్గా ఉండుండేవి కావు. అంటే కేవలం ఒక అనుభవం పొందడం వేరు, అనుభవానికి ఒక అంతరావలోకన, ఒక పర్యావలోకన, ఒక విచికిత్స లేకుండా అనుభవం కలగడం వేరు. ఒట్టి అనుభవం వల్ల మానవుడు వివేకవంతుడు కాడు. ఆ అనుభవం సంప్రాప్తించిన తర్వాత అనుభవాన్ని మనం జీర్ణం చేసుకుంటున్నప్పుడు, దాన్ని మనం ఎసిమ్యులేట్ చేసుకుంటున్నప్పుడు, ఒక అంతరావలోకంతో కానీ దాన్ని మనం సమీకరించుకోగలిగితే అది మనకి జీవితానికి చాలా గాఢమైనటువంటి తృప్తిని ఇస్తుంది, జీవితాన్ని జీవించిన స్ఫురణ ఇస్తుంది. అది నాకు సాహిత్యం చేసింది అనమాట. అందువల్ల నేను అప్రయత్నంగానే చాలా ఎక్కువ భాగం నేను సాహిత్యం గురించి, వివిధ రకాల సాహిత్యాల గురించి, ముఖ్యంగా నేను ఈ సంవత్సర కాలంలో తెలుగు సాహిత్యం గురించి మాట్లాడడం చాలా తక్కువ. చాలా వరకు నేను ప్రపంచ సాహిత్యాలు, ముఖ్యంగా సంస్కృత సాహిత్యం, ప్రాకృత సాహిత్యం, పాశ్చాత్య సాహిత్యం గురించి కూడా అంత ఎక్కువ మాట్లాడలేదు. ఎక్కువ నేను ప్రాచ్య సాహిత్యం గురించి మాట్లాడాను. నేను కారణం ఏమిటంటే నేను యువకుడుగా ఉన్నప్పుడు నాకు ఈ సాహిత్యం అభిలాష చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో నేను పాశ్చాత్య సాహిత్యం చదువుకోలేకపోతున్నానే, పాశ్చాత్య సాహిత్యం తెలియట్లేదనే దుఃఖం ఉండేది. కానీ 20 ఏళ్లుగా నాకు అర్థమైంది ఏమంటే పాశ్చాత్య సాహిత్యం విలువైందే కానీ ప్రాచ్య సాహిత్యం మరింత విలువైంది. చైనా సాహిత్యం, జపాన్ సాహిత్యం, తమిళ సాహిత్యం, మహారాష్ట్ర భక్తి సాహిత్యం, ఈ సాహిత్యాల గురించి ఇంకా ఎక్కువ తెలియవలసి ఉంది, ఎక్కువ మాట్లాడవలసి ఉంది అన్నటువంటి ఉద్దేశంతో నేను ఎక్కువ ఈ సాహిత్యాల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను అనమాట. మోహన్ రాగంలో నేను చాలా పుస్తకాల గురించి పరిచయం చేశాను. నేను చలంగారి బిడ్డల సృష్టి గురించి పరిచయం చేశాను, వీరేశలింగం గారి స్వీయ చేతుల గురించి పరిచయం చేశాను, జయదేవుడి గీత గోవిందం గురించి పరిచయం చేశాను, కాళిదాసు కుమార సంభవం గురించి పరిచయం చేశాను, మేఘ సందేశం గురించి పరిచయం చేశాను, ఖలీల్ జిబ్రాన్ ప్రాఫెట్ గురించి పరిచయం చేశాను. ఇలా ఎక్కువ నేను పుస్తకాల గురించి మాట్లాడాను. నేను సాహిత్యంలో పుస్తకం ఒక చాలా విలువైనటువంటి విడదీరాని భాగం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం, పుస్తకం చాలా, పుస్తకం నిజంగానే నెచ్చలి మిత్రుడు. నాకే నేను వ్యక్తిగతంగా నా జీవితంలో ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు నా అనేవాళ్ళు ఎవరు నా దగ్గర లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా నిస్సహాయుడిగా ఉన్నప్పుడు, దుర్బలుడుగా ఉన్నప్పుడు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరని అనుకునే రోజుల్లో కూడా పుస్తకాలు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదు. మా మాస్టర్ వెంకట్రావు గారు అనే హిందీ మాస్టర్ ఉండేవారు నా స్కూల్లో. ఆయన అనేవారు, వీడిని ఎప్పుడైనా మనం బాధ పెట్టాలంటే ఒకటేరా, పుస్తకాలు లేకుండా వీడిని వదిలిపెడితే చాలు అని. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలం ఒక కథ చదివాను నేను. అందులో ఒక రాజుగారు ఒక రాత్రి ఆయన కలగంటూ ఉంటే ఒక్కొక్క లక్ష్మి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇట్లా ఆయన జీవితంలోనే ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుందిట. తెల్లవారుజాము వేళల్లో మాత్రం ఒక లక్ష్మి వెళ్ళిపోతుంటే మాత్రం ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాట వెళ్ళొద్దమ్మాను అని. ఎవరా లక్ష్మి అంటే ధైర్యలక్ష్మిట ఆయన అన్నట్టు రాజుగారు. అమ్మ నువ్వు ఒక్కరితో ఉంటే నేను ఏ లక్ష్మినైనా సాధించుకోవచ్చును, నువ్వు మాత్రం వెళ్ళదు, నాకు రాజ్యలక్ష్మి లేకపోయినా, విజయలక్ష్మి లేకపోయినా, ధనలక్ష్మి లేకపోయినా, ధాన్యలక్ష్మి లేకపోయినా పర్వాలేదు, నాకు ఒక ధైర్యలక్ష్మి లేకపోతే మాత్రం నా జీవితం నడవదు అని. బహుశా నేను అనుకుంటాను నాకు సరస్వతి లేకపోతే మాత్రం నా జీవితం నడవదేమో అని. ఆ ఒక్క సరస్వతి అంటూ ఉంటే, పుస్తకం అంటూ నా చిత్రం ఉంటే మాత్రం ఇటువంటి జీవితాన్నైనా ఎక్కడైనా, కొండ కొమ్మల్లో అయినా, ఎడారులో అయినా, అడవిలో అయినా, ఎక్కడైనా సరే నా జీవితాన్ని నడపగలను. నాకు పుస్తకం నిజంగానే నా జీవితాన్ని, ఈరోజు కూడా నా చేతిలో పుస్తకం ఉంటుంది. పుస్తకం లేకుండా ఎక్కడికి వెళ్ళను నేను. ఏదో ఒక పుస్తకం, ఆ పుస్తకం నా చేతిలో ఉంటే నాకు చాలా నిస్పృహ కలిగినప్పుడు, ప్రపంచంలో ఎట్లా జీవించాలా అనే ఒక అధైర్యం ఆవహించినప్పుడు, ఏ సమయంలో అయినా సరే ఒక పుస్తకం నాకు తోడుగా నిలబడింది. అది ఎటువంటి పుస్తకం కావచ్చు. షిర్డి సాయిబాబా సాయి సచరిత్రలో హేమంత్ పంత్ మాట రాశాడు, సాయిబాబా ఒకరోజు విష్ణు సహస్రనామం గురించి చెప్తూ, ఒకరోజు నేను చనిపోతానేమో అనే గొప్ప అధైర్యం నాకు కలిగింది, అప్పుడు ఈ పుస్తకాన్ని నా హృదయాన్ని హత్తుకున్నాను, నాకు ఎంతో ధైర్యం కలిగింది అన్నట్టు. నాకు ప్రతి ఒక్క పుస్తకం కూడా సాయిబాబా విష్ణు సహస్రనామం చెప్పినట్లే ప్రతి ఒక్క పుస్తకం నాకు అటువంటి ధైర్యాన్ని, ముఖ్యంగా నాకు చాలా గాఢాతి గాఢమైన ధైర్యాన్ని ఇచ్చిన పుస్తకాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకమైనా కూడా నాకు అటువంటి ధైర్యాన్ని ఇచ్చే పుస్తకంగానే అనిపిస్తుంది. అందువల్లనే మోహన్ రాగంలో పుస్తకాల గురించి, ముఖ్యంగా సాహిత్య గ్రంథాల గురించి, కావ్యాల గురించి వీలైనప్పుడల్లా నేను ప్రస్తావిస్తూ వచ్చాను. మోహన్ రాగంలో, అసలు ఈ మోహన్ రాగం నిర్మాణంలోనే లేదా ఈ రేడియో స్పందన కార్యక్రమాల్లోని ఈ వీకెండ్ షోస్లోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక కొత్త రకం కళారూపం అనమాట. ఎందుకంటే సరాసరి సాహిత్య ప్రసంగం చేసే రూపం కాదు ఇది. ఈ ప్రసంగం మధ్యలో పాటలు ఉంటాయి. ముఖ్యంగా పాటల కోసం ఉద్దేశించబడ్డ కార్యక్రమం ఇది. మంచి పాటలు వినిపించాలి, పాటల మధ్యలో ఏమైనా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఇది ఒక కొత్త కళారూపం. ఎప్పుడు కూడా ప్రపంచం మారే క్రమంలో, సమాచార ప్రసార సాధనాలు కొత్త రకం సాధనాలు వస్తున్న క్రమంలో, కొత్తగా రూపుదిద్దిన క్రమంలో కళారూపాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ రకంగా ఇది ఒక కొత్త కళారూపం. ఈ వీకెండ్ షో కొత్త కళారూపం. ఈ కళారూపాన్ని అర్థం చేసుకోవడం కొంతకాలం అవసరం అవుతుంది మనకి. అంటే మనం ఏకవిగిన ఒక ఉపన్యాసం వినడానికి అలవాటు పడి ఉంటాం, లేదా ఏకవిగిన పాటలు వినడానికి అలవాటు పడి ఉంటాం. పాటల మధ్యలో ప్రసంగం అనేది మన అంతగా అలవాటు పడ్డ రూపం కాదు. ఈ కానీ ఈ రూపంలో చాలా సౌలభ్యం ఉంది. ఈ రూపంలో సౌలభ్యం ఏమిటంటే, ఈ పాటలు ఈ కార్యక్రమాన్ని, ఈ చెప్తున్న విషయాన్ని చాలా సందర్భాల్లో పాట దాని యొక్క అనేక అస్పష్ట అనభివ్యక్త జీవిత వాసనలన్నిటితోటి, అనేక సూక్ష్మ ప్రపంచాలన్నిటితోటి కూడా మనం చెప్తున్న వక్తవ్యాంశాన్ని మరింత మననం చేసుకోవడానికి, మరింత గాఢంగా అనుభూతి చెందడానికి అవకాశం కలిగిస్తుంది. ముఖ్యంగా నేనట్లాగా కవిత్వంలో శరద్ ఋతువు గురించి మాట్లాడినప్పుడు నేను వెన్నెల గురించిన పాటల్ని మీకు వినిపించాను. నేను అంటే శరద్ ఋతువు గురించి నేను చెప్తున్నది, శరత్కాలాన్ని కవులు తమ కవితల్లో ఎలా చెప్పారని చెప్తున్నది, వీటన్నిటితో పాటు ఆ పాటలు వినిపించినందువల్ల, పాటలు పాటల్లో వెన్నెల గురించిన వెన్నెల పాటలు, ఆ వెన్నెల పాటలు వినిపించినందువల్ల ఏమైందంటే, శరద్ ఋతువు గురించి నేను చెప్తున్న చాలా అంశాలు, నేను మాటల్లో వివరంగా చెప్పలేని చాలా సూక్ష్మ అంశాలు ఈ పాటల వల్ల శ్రోతల హృదయాన్ని హత్తుకోగలిగాయని చెప్పి నాకు అనిపిస్తుంది. నాకు ఒకళ్ళతో శ్రోతలు ఆ విషయాన్ని చెప్పారు. మాకు చాలా హృదయాన్ని హత్తుకుంది ఈ అంశం, ఎందుకంటే పాటల వల్ల అట్లా హత్తుకోగలిగింది అనమాట. అలాగే శ్రీశ్రీ సాహిత్యం గురించి మాట్లాడినప్పుడు నేను శ్రీశ్రీ విప్లవ సాహిత్యం గురించో, శ్రీశ్రీ కవిత్వం గురించో కాకుండా శ్రీశ్రీ సినిమా పాటల గురించే ప్రత్యేక కార్యక్రమం చేశాను. ఎందుకంటే శ్రీశ్రీ సినిమా పాటల్లో ఉన్నటువంటి ఆ కళాకారుడి యొక్క అతని సాధికారికత, మాస్టర్, ఆ మాస్టర్ హ్యాండ్ ఎట్లా ఉందని చూపించడం కోసం ఆ పాటల్ని, పాటల్లో ఆయన ఎట్లాంటి విరుపులు విరిచాడు, ఎలా విషయాన్ని ప్రతిపాదించాడు, పాటను ఎలా నిర్మించాడు, ఎలా ఎత్తుకున్నాడు, ఎలా నడిపాడు, ఇటువంటి అంశాలు, చాలా అంశాలు నాకు చాలా వ్యక్తిగతంగా తృప్తినిచ్చిన కార్యక్రమాలు అదొకటి. శ్రీశ్రీ సినిమా పాటల గురించి ఎవరైనా మాట్లాడిన చూసిన తర్వాత నాకు అసలు సినిమా పాట గురించినటువంటి, శ్రీశ్రీ గురించినటువంటి చాలా విషయాలు నాకైనా కొత్తగా తెలిసాయి అనమాట. ఇలాగా కొత్త కళారూపంగా, ఇటువంటి కళారూపాలు, కొత్త కళారూపాలు అనేక రకాలుగా ముఖ్యంగా టీవీలో మనం చూస్తున్నాం. ఈ కొత్త కళారూపాలు, ఈ కళారూపాలను మనం అర్థం చేసుకుని వాడుకోగలిగితే, వీటిని సక్రమంగా వినియోగించగలిగితే నిస్సందేహంగా ఇవి చాలా మంది ఎక్కువ శ్రోతల్ని, అంటే కేవలం నేను ప్రసంగం చేసినప్పటికంటే కూడా ఈ పాటల ద్వారా, పాటలు వింటూ, పాటల మధ్యలో ఈ అంశాలు చెప్తూ, ఆ పాటలకి అంశాలకి మధ్య వైరుధ్యం లేకుండా దాదాపుగా అంగాంగీన ఏకత్వాన్ని సాధిస్తూ చెప్పినట్లయితే శ్రోతలు ఎక్కువ ఈ అంశాల పట్ల కూడా దృష్టి మరలుస్తారు అనే నమ్మకం నాకు కలిగింది. ఆ రకంగా కొత్త కళారూపంగా కూడా ఇది నాకు చాలా తృప్తి కలిగించింది అనమాట. ముఖ్యంగా మనం ఈ గత 10-20 ఏళ్లుగా ఒక కొత్త రకమైన సామాజిక పరివర్తన లోనవుతూ ఉన్నాం. ఇది అందరూ చెప్తున్న మాట, గ్లోబలైజేషన్ అని, ప్రపంచీకరణ అని రకరకాల మాటలుగా ఇది చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రపంచీకరణ చాలా విచిత్రమైనటువంటి ఒక అనుభవం. ఎందుకంటే ఇది ఏకకాలంలో మనని విసిరేస్తుంది, దగ్గర తీసుకుంటుంది అనమాట. అంటే ఏకకాలంలో మన ప్రపంచం చాలా విస్తృతం అయిపోయినట్లుగా, ఎక్కడెక్కడి భావాలు, ఎక్కడెక్కడి కళారూపాలు, ఎక్కడెక్కడి కవులు, ఎక్కడెక్కడి సాహిత్యాలు, నేను ఒక ఇంటర్నెట్లో గూగుల్ బుక్ ఏదన్నా ఏ ఒక్క సైట్ ఓపెన్ చేసి చూసినా కూడా, ఏ పుస్తకం గురించి అయినా కూడా అపారమైనటువంటి విషయం, పరిజ్ఞానం నా ముందు క్షణాల్లో ఆవిష్కృతం అయ్యే కాలం అనమాట ఇది. ఒకప్పుడు ఆ పుస్తకం తెలియాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు వెతుకులాట్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. నేను ఉదాహరణకి ఒక జపనీయ కవిశ్రేష్ఠుడు భాషో కవిత్వం గురించి తెలుసుకుందామని నేను ఇంటర్నెట్ కొద్దిసేపు, ఒక అరగంట సేపు ఇంటర్నెట్ సర్ఫ్ చేస్తే నాకు భాషో రాసినటువంటి ట్రావెల్ స్కెచెస్ యొక్క 4 అనువాదాలు కంపేరిటివ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒక అనువాదాన్ని మరొక అనువాదంతో పోలుస్తూ ఊహించలేము ఇది మనం. అసలు భాషో రాసిన ట్రావెల్ స్కెచెస్ బుక్ దొరకడమే కష్టంగా ఉండేటువంటి రోజులను చూశాను నేను. అటువంటిది ఆ ట్రావెల్ స్కెచెస్ యొక్క 4 అనువాదాలు, ఒక ప్రధాన అనువాదం మరియు 4 వివిధ అనువాదాలతోటి, 5 అనువాదాలతోటి ఇంటర్నెట్ నా ముందు, నేను డౌన్లోడ్ చేసుకోవడం వీలుగా ఇంటర్నెట్ నా ముందు చూపిస్తుందన్నమాట. ఇది కొత్త సామాజిక పరివర్తన కాలం. ఇటువంటి సామాజిక పరివర్తన కాలంలో 2 అంశాలు, ఒకటి ఏంటంటే ఈ మారుతున్న ఈ కొత్త అవకాశాల వల్ల ప్రపంచాన్ని దగ్గర చేసుకోవడం, ప్రపంచంలో ఎక్కడికైనా కూడా మనం ఎవరినైనా సరే మనం చేరగలం, మన మాటలు రీచ్ కాగలం. రెండవది ఏంటంటే, ఇదే సమయంలో మన ప్రాచీన సాహిత్యం, మన ప్రాచీన భావాలు, మన కళలు, మన కవితలు, మన కళారూపాలు, వీటిని మళ్ళా పునశ్చరణ చేసుకోవడం. అంటే ఈ రెండింటినీ కూడా, ఈ పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా అన్నాడు కదా కవి. అతడు గత శతాబ్ది ప్రారంభంలో ఆ మాట అన్నాడు గురుజాడప్పారావు గారు. నాకేమనిపిస్తుంది అంటే 21వ శతాబ్ది ప్రారంభంలో పాత కొత్తల మేలు కలయికగా ఇటువంటి కార్యక్రమాలు మనం రూపొందించుకోవచ్చు అని అనిపిస్తోంది. ఇక్కడ ఏమిటంటే, ఏకకాలంలో మనం విస్తృత ప్రపంచంలోకి చేరగలం, అదే సమయంలో ఎక్కడెక్కడి నీ సన్నిహిత నీ సమీప కళారూపాల గురించి కూడా మాట్లాడుకోగలం. నేను ఈ మోహన్ రాగం ప్రసంగాల్లో చాలా సందర్భాలు వీలునప్పుడల్లా కూడా చెంచువాళ్ల పాటల గురించి, గిరిజన గీతాల గురించి, అలిఖిత అముద్రిత గీతాల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. ఒక అత్యాధునిక కళారూపాల గురించి మాత్రమే కాకుండా అతి ప్రాచీన ఆదిమ మానవుల గిరిజన ఆదివాసీ కళారూపాల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. అంటే ఏకకాలంలో పాత కొత్తల మేలు కలయికగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవటానికి మనకు ఒక అవకాశం ఉంది అని కూడా నేను గుర్తించానమాట. నేను ఇందాక మోహన్ రాగం ఉద్దేశాల గురించి చెప్తూ అభిరుచి కల్పన దీని ప్రధాన ఉద్దేశంగా నేను పెట్టుకున్నానని చెప్పాను. యథార్థానికి అభిరుచి కల్పన అనేది కొద్దిగా ఒక 300-400 ఏళ్ల కిందట ఇంకా బాగా అర్థమయ్యే మాట, 100 ఏళ్ల కిందట అర్థమయ్యే మాట, 50 ఏళ్ల కింద. ఇప్పుడు అత్యాధునిక ప్రపంచంలో అభిరుచి అంటే ఏమిటి, అభిరుచి ఎలా ఉంటుంది? ఉదాహరణకి అభిరుచి అనేదాన్ని ఈ రోజు ఒక పాతకాలపు మాటగా కూడా వాడచ్చు. ఆ టేస్ట్ అనేది ఒక ఫ్యూడల్ వాల్యూ. నువ్వు టేస్ట్ కలిగి ఉంటున్నావు అంటే నువ్వు జీవితానికి కొద్దిగా ఎడంగా పక్కగా ఉండి నువ్వు టేస్ట్ గురించి మాట్లాడుతున్నావు అని కూడా అనవచ్చు. కానీ నాకేమనిపిస్తున్నది అంటే, యథార్థానికి టేస్ట్ అనేది ఎప్పుడు కూడా సమాజం నుంచి విడిగా పక్కకుండే ఒక అంశం కాదు. భారతదేశంలో గొప్ప, భారతదేశం గర్వించదగిన సంపదల్లో ఒకటి అని చెప్పదగిన తాజ్మహల్ తీసుకుందాం ఉదాహరణకి. తాజ్మహల్ 300-400 ఏళ్ల కిందటి కట్టడం. అయితే తాజ్మహల్ నిర్మాణాన్ని కానీ మనం చూసినట్లయితే, తాజ్మహల్ నిర్మాణంలో ఎన్నో కళారూపాలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో అభిరుచులు సంగమస్థలయ్యాయి. దానిలో యూరప్ చిత్రకళ శిల్పకళా రీతుల్లోని బరోక్ శైలి మొదలుకుని, అరబిక్ పర్షియన్ సారసనిక్ కళారూపాలు మొదలుకుని, భారతీయ శిల్ప నిర్మాణ పద్ధతుల దాకా దానిలో ఎన్నెన్నో కళారూపాలు, ఎందరో కళాకారులు, తాపీ పనివాళ్ళు, సున్నం పనివాళ్ళు, లతలు చెక్కేవాళ్ళు, చిత్రకారులు, అన్ని రకాలుగా కూడా అన్నమాట రకరకాల కళాకారులు వాళ్ళందరి వ్యక్తిత్వాల్ని పక్కన పెట్టి వాళ్ళందరూ ఒకే ఒక ఉమ్మడి కళారూపంగా దాన్ని నిర్మించారు. అందువల్ల తాజ్మహల్ ఏ ఒక్కరిది కాదు. అది ఒక ఇస్లామిక్ కళారూపం కాదు, అరబిక్ కళారూపం కాదు, హిందూ కళారూపం కాదు, యూరోపియన్ కళారూపం కాదు. అది ఒక ప్రపంచ కళారూపం, ప్రపంచ వారసత్వం అన్నమాట అది, కళా వారసత్వం. అలాగే అభిరుచి అనేది కూడా ఈరోజు ఈ అత్యాధునిక ప్రపంచంలో ఏదో ఒక రకం కావ్యాల పట్ల, లేదా ప్రాచీన కావ్యాలు, లేదా పద్య కావ్యాలు, లేదా విప్లవ కావ్యాలు, లేదా అభ్యుదయ కావ్యాలు, నాకు తిలక్ ఇష్టం, కృష్ణశాస్త్రి ఇష్టం, కాళిదాస్ ఇష్టం ఇలా అనకుండా, అభిరుచి అనేది కూడా వివిధ దేశాల, వివిధ భాషా స్వరూపాల, భాషా సంస్కృతుల, వాటన్నిటిలోనూ ఉత్తమోత్తమైన వివేనే వాటిని కూడా తీసుకురావడం కోసం, అంటే ఆ తోటలో పూసిన అన్ని పువ్వుల పరాగాన్ని చేర్చుకుని ఈ తేనెపట్టు నిర్మించే విధంగా నేను ఈ కార్యక్రమాన్ని రూపొందించాలనుకున్నాను. అందుకని మీరు చూసినట్లయితే నా కార్యక్రమాల్లో నేను నా మిత్రులలో కామన్నది మీరు ఆఫ్రికా నుంచి ఆళ్వారుల దాకా అందరి గురించి మాట్లాడారు. నిజమే, నాకు ఆళ్వారులు, నమ్మాళ్వారు, ఆండాళ్లు ఎంత గొప్ప కవులని అనిపిస్తారో, అదే సమయంలో ఆఫ్రికా కవులైన బ్రెటన్ బ్యాక్ లేదా మరొక ఆఫ్రికా కవి ఏకవైనా సరే, ఆ ఆఫ్రికా కవులు కూడా నాకు అంత బలమైనటువంటి కవులు అనిపిస్తారు, అంత ఇష్టమైన కవులు అనిపిస్తారు. నా ప్రసంగాల్లో నేను తులసి గురించి మాట్లాడాను, కబీర్ గురించి మాట్లాడాను, జ్ఞానేశ్వరం గురించి మాట్లాడాను, తుకారాం గురించి మాట్లాడాను, బసవన్న గురించి మాట్లాడాను, బహుభూతి గురించి మాట్లాడాను. ఈ కవులందరూ నాకు ఇష్టం. నేను ఈ స్వీకరించడంలో, ఈ నేను ఇష్టపడడంలో నాకు ఏ విధమైనటువంటి పాక్షికత లేదు. నేను నన్ను నేను దేనికో దానికి ముడేసుకోవాలనుకోలేదు. ఎంత విస్తృతంగా, ఎంత విశాలంగా వీళ్ళంత విశాలం అని దగ్గర చేసుకోవాలనుకున్నాను, అంత విస్తృతంగా, అంత విశాలంగా మీ ముందు కూడా తీసుకురావాలని అనుకున్నాను. అభిరుచి కల్పనలో సాధారణంగా మనకు ఎదురయ్యే సమస్య ఏంటంటే, అభిరుచికి ఒక క్లాస్ ఉంది, క్యాస్ట్ ఉంది, జెండర్ ఉంది అని కొంతమంది వాదిస్తారు. అంటే పురుష అభిరుచి వేరు, స్త్రీ అభిరుచి వేరు. అభిరుచిలో పురుషులు సాధారణంగా ఇష్టపడేది, స్త్రీలు ఇష్టపడేది వేరు. అలాగే ఉన్నత వర్గాలు, కులీన వర్గాల వాళ్ళు ఇష్టపడేది వేరు, పేదవాళ్లు, గ్రామీణులు ఇష్టపడేది వేరు. ఇలాగా దీంట్లో కులాలు, మతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని, ఇటువంటి సామాజిక సామూహిక అంతరాలను దాటి, భౌగోళిక అంతరాలను దాటి, సరిహద్దుల్ని దాటి అభిరుచిని చూడగలమా అన్నది ఒక నా అన్వేషణ. అంటే నా వరకు వచ్చినప్పుడు నేను, నాకు ఒక వేదమంత్రం ఎంత స్ఫూర్తిని కలగజేస్తుందో ఒక విప్లవ గీతం కూడా అంతే స్ఫూర్తిని కలగజేస్తుంది. ఒక సానెట్ ఎంత భావస్పూరకంగా ఉంటుందో ఒక హైకు కూడా అంత భావస్పూరకంగా ఉంటుంది. ఒక శేషపద్యం, శ్రీనాథుడి శేషపద్యం నాకు ఎంత ఇష్టమో మీరితకి మీరు గజల్ కూడా అంతే ఇష్టం. ఈ ఇష్టపడ్డంలో నేను పండిత పామర రంజకంగా, అంటే పామరులు అంటే ఇక్కడ నా ఉద్దేశంలో మూర్ఖులు తెలివి లేనివాడని కాదు, అంటే అంట్రైన్డ్ అని, అశిక్షితులైనటువంటి. గొప్ప సాహిత్య సంపద పట్ల, వారసత్వం పట్ల, సాహిత్య కళారూపాల పట్ల అంతగా ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళు ఉన్న దేశంలో. కొంతమంది ట్రైన్డ్ రీడర్స్ ఉంటారు, కొంతమంది అన్ట్రైన్డ్ రీడర్స్ ఉంటారు, అనినీషియేడ్ ఉంటారు, అశిక్షితులు ఉంటారు. కాబట్టి అశిక్షిత శ్రోత, శిక్షిత శ్రోత ఇద్దరూ కూడా ఈ కళారూపాన్ని చూసినప్పుడు లేదా ఈ చర్చని వివరించినప్పుడు ఇద్దరూ కూడా వారి వారి ధోరణిలో దాని పట్ల ప్రతిస్పందించాలి, సమానంగా ప్రతిస్పందించాలని నా కోరిక. ఇటువంటివి ఎవరు సాధించగలిగారు? ఉదాహరణకి కేవీ రెడ్డి గారి సినిమాలు ఉన్నాయి, మాయాబజార్, పాతాళభైరవి. ఇటువంటి సినిమాల్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఈ పండిత పామర రంజకమైన సినిమాలు ఇవి, ఏకకాలంలో సినిమా హాల్లో బాల్కనీ నుంచి నేల దాకా ఏ స్థాయిలో కూర్చున్నా సరే ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ చిత్రంతో మమేకం అయ్యే విధంగా వాళ్ళ చిత్రాలు నిర్మించారు. అంటే అందులో పండితుల్ని ఆనందించే అంశాలు, అరే ఈ అంశాన్ని చాలా బాగా చెప్పాడే, బాగా ఇంటర్ప్రిట్ చేశాడే పండితులు అనుకుంటాడు, ఈ అంశాన్ని హృదయానికి హత్తుకునేట్టుగా చెప్పాడని పామరుడు అనుకుంటాడు. ట్రైనింగ్ అనే ఒక ట్రైన్డా అన్ట్రైన్డా శ్రోత లేదా ప్రేక్షకుడు అనే ప్రశ్నతో సంబంధం లేకుండా ఇద్దరిని కూడా సమానంగా అది ఆదరిస్తుంది. అట్లానే నస్రత్ ఫతే అలీ ఖాన్ వంటి గాయకుడు ఉన్నాడు, ఆయన ఘరానా, పాటియాలా ఘరానా ఆయన పాడుతూ ఉంటే అది గొప్ప సుశిక్షితుడైనటువంటి హిందుస్థానీ విద్వాంసులు ఎవరైనా విని, అరే ఇతడు సూఫీ తత్వాన్ని ఎంత బాగా పలికిస్తున్నాడు, నా జీవితం అంతా కూడా ప్రయత్నించిన నేను ఈ అంచులకు పోలేకపోతున్నాను అని అనుకుంటాడు. మరి నస్రత్ ఫతే అలీ ఖాన్ పాటలు ఆ ఖవాలీలు విననటువంటి లారీ డ్రైవర్లు మనకు కనబడరు. కళారూపాలు ఏవైనా సరే ఈ పండిత పామర రంజకంగా కానీ అవి వర్ధిల్లగలిగితే, ఏకకాలంలో శిక్షిత అశిక్షిత శ్రోత ఇద్దరిని కూడా అవి తమతో తీసుకువెళ్ళగలిగితే అవి ఎక్కువ జయప్రద కళారూపాలుగా మనం చెప్పవలసి ఉంటుంది. నేను నా కార్యక్రమాన్ని ఆ విధమైనటువంటి కళారూపంగా తీర్చిదిద్దడం కోసం ఎంతో కొంత కృషి చేశానని చెప్పుకుంటున్నాను. సమాచార ప్రసార సాధనాల్లో, ముఖ్యంగా సమాచార ప్రసార సాధనాల ద్వారా ఈరోజు దృశ్య కళారూపాలు, శ్రవ్య కళారూపాలు రెండు వచ్చాయి. ఈ రెండిట్లో కూడా ఉదాహరణకి టీవీని మనం, టెలివిజన్ని దృశ్య కళారూపంగా చెప్పుకున్నప్పటికీ టెలివిజన్ చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. టెలివిజన్లో మాట్లాడకుండా కేవలం దృశ్య కళారూపంగా చూపించేవంటి అటువంటి విజువల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి చూపించే కళారూపాలు చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని ఛానల్స్ మాత్రమే, ఏదైనా జియోగ్రాఫిక్ ఛానల్ అనే ఛానల్లో మాత్రమే మనకు అటువంటి ఆ స్థాయి కనబడుతుంది. కానీ దాదాపుగా చాలా టెలివిజన్ ఛానళ్ళు అవి శ్రవ్య రూపాలే. ఆ యాంకర్లు మాట్లాడుతూ ఉంటారు, ఆ క్లిప్పింగ్స్ మాట్లాడుతూ ఉంటాయి, ఆ ప్రదర్శనలు మాట్లాడుతుంటాయి, విజువల్స్ మాట్లాడుతూ ఉంటాయి. అంటే అక్కడ మనం చూస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మన చెవి ద్వారానే దాన్ని ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువ మనం వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ టీవీలో కూడా ముఖ్యంగా చూస్తే కామెడీ క్లిప్పింగ్స్, కామెడీ ప్రోగ్రామ్స్ ఎక్కువ, చాలా ఎక్కువ మంది చూసే విధంగా ఉన్నాయి. అంటే చూడడంతో పాటు వినడం. అదే శ్రవ్య కళారూపానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడడం ఉండదు, వినడం మాత్రమే ఉంటుంది. కానీ మనం అనుకుంటాం శ్రవ్య కళారూపం వినే కళారూపం అని, కాదు. శ్రవ్య కళారూపంలో ప్రత్యేకత ఏంటంటే, వింటూ, ఏకకాలంలో వింటూ మనం మన కళ్ళ ముందు మన మానసిక ప్రపంచంతో ఒక ప్రపంచాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందువల్ల శ్రవ్య కళారూపం దృశ్య కళారూపం కన్నా కూడా ఉన్నతమైన దృశ్య కళారూపాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని మా మాస్టర్ శరభయ్య గారిని ఒకసారి నేను, నాటకాంతం హి సాహిత్యం అంటారు నిజమేనా అంటే, ఆయన కొట్టిపారేసారు. బిగినర్ల కోసం చెప్తారు, నాటకం అనేది కాదు, కావ్యమే, కావ్యం యొక్క చరమస్థితి. నేను శాకుంతల నాటకాన్ని చూస్తున్నప్పుడు శకుంతల అనే పాత్ర ఎవరో ఒక స్త్రీ నటిస్తూ ఉండగా శకుంతల బదులు ఆ స్త్రీయే నాకు కనబడుతూ ఉంటుంది. అలాగాక నాటకాన్ని చూడకుండా శాకుంతల నాటకాన్ని నేను ఒక శ్రవ్య కావ్యంగా చదువుకుంటున్నప్పుడు నా కళ్ళ ముందు ఒక శకుంతల రూపుదిద్దుకుంటుంది. ఆ శకుంతల్ని ఏ శకుంతల కూడా ఎప్పటికీ పూరించలేదు. అటువంటి అపురూపమైనటువంటి శకుంతల చిత్రం నా కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుందని ఆయన అన్నాడు. ఇటువంటి శ్రవ్య కళారూపాల్లో ప్రత్యేకత ఏంటంటే, ఇవి శ్రోత కళ్ళ ముందు, నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు వింటున్న మీరు ఒక రసరమ్య చిత్రాన్ని మీ హృదయంతో చిత్రించుకోగలిగితే, మీ మనోఫలకం మీద మీరు రూపుదిద్దుకోగలిగితే అంతకంటే దీన్ని మించిన పరిపూర్తి మరి ఉంటుంది అని అనుకోను నేను. ఆ రకంగా శ్రోతలు తమ మనోఫలకం మీద ఒక రసరమ్య చిత్రాన్ని చిత్రించుకునే విధంగా ఈ శ్రవ్య కళారూపాలు మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది, వృద్ధి చేయవలసి ఉంటుంది. దాదాపుగా ఈ కార్యక్రమాలని ఆ రకంగా నిర్మించే ప్రయత్నాన్ని కూడా నేను కొంత చేశాను అనుకుంటున్నాను. నేను సాధారణంగా అభిరుచి గురించి మాట్లాడేవాళ్ళు, టేస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు ఒక మాట ఏమంటారంటే, టేస్ట్కి లేజర్కి దగ్గర సంబంధం ఉంది అని. ఎవరి జీవితంలో లేజర్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనేది ఒక మాట. కాదంబరి గురించి రాస్తూ, కాదంబరి గొప్ప సంస్కృత కావ్యం, వచన కావ్యం, గద్య కావ్యం, బాణోచిష్టం జగత్సర్వం అన్నారు. అంటే బాణుడు ఎంగిలి చేయింది ఏది, ఇంకా తక్కిన సాహిత్యకారుడికి ఎవరికీ మిగలలేదు అని. అయితే దాని గురించి ఒక గొప్ప సంస్కృత విమర్శ కూడా రాస్తూ ఏమన్నాడంటే, కాదంబరి చాలా తీరిక ధనంలో వచ్చినటువంటి కావ్యం అది. ఎవరైనా ఈ రోజు కాదంబరిని చదివి ఆనందిస్తున్నారంటే వాళ్ల జీవితాల్లో కూడా ఎంతో కొంత తీరిక ఉంది అని అర్థం అనమాట అని రాశాడు ఆయన. అయితే తీరికకిను అభిరుచి నిర్మాణానికి మధ్య కొంత దగ్గర సంబంధం అన్నమాట వాస్తవమే, కానీ కేవలం తీరిక వల్ల మాత్రమే అభిరుచి పెంపొందుతుందని అనుకోను నేను. తీరిక వల్ల అంటే ఒక మనిషి ఏ పని చేయకుండా నిర్వ్యాపారంగా ఉంటూ, లేదో రోజుకు 5-6 గంటలు మాత్రమే పనిచేస్తూ, లేదా 6 నెలలు పనిచేసి 6 నెలలు ఖాళీగా ఉంటూ, ఇటువంటి కాలంలో అతను తన అభిరుచిని పెంపొందింప చేసుకుంటాడు అనేది అది ఊహాత్మకమైన మాట. యథార్థానికి అభిరుచి అనేవంటిది అది మన దైనందిన జీవితంలో రూపొందుతూ ఉంటుంది. గోతే ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే ఆయన, ప్రతిభ అనేది తీరికలోంచి జన్మిస్తుంది, గుణగణాలు దైనందిన జీవితంలోంచి పుడతాయి అని. అంటే నువ్వు తీరిక వల్ల కొన్ని భాషలు నేర్చుకోగలవు, కొన్ని కళలు నేర్చుకోగలవు, కానీ నీ గుణగణాలు, నువ్వు మంచివాడువో చెడ్డవాడువో ధైర్యశీలివో వివేకవంతుడివో పిరికివాడువో ఏదో ఒకటి, నీ వ్యక్తిత్వం మాత్రం నీ దైనందిన జీవితంలోంచి రూపుదిద్దుకుంటుందని గోధ అన్నాడు. నేనేమనుకుంటానంటే అభిరుచి కూడా నీ దైనందిన జీవితంలోంచి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. నువ్వు పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా నీ జీవితం అంతా జీవిస్తున్న సేపు కూడా ఎన్నెన్నో చాయిసెస్, ఆప్షన్స్ నీ ముందు నిలబడుతూ ఉంటాయి. ఏ పాట వినాలి, ఏ పాట వినకూడదు. ఉదాహరణకు నువ్వు రిమోట్ పట్టుకుని టీవీ ముందు కూర్చుని ఊరికే రిమోట్ ని నొక్కుతూ ఛానల్ సర్ఫ్ చేస్తూ ఉండగా యథార్థంగా నువ్వు చేస్తున్నది అభిరుచి కల్పనే. ఎక్కడ నీ చూపులు లగ్నమవుతాయో ఆ ఛానల్ గురించి వెతుకుతున్నావు అన్నమాట. తీరుగులో జరుగుతున్న పని అది, చాలా తొందరగా చేస్తున్న పన్ను అది, కానీ ఆ తొందరలోనే నువ్వు నిదానంగా తీరిగ్గా నీ అభిరుచి, నీ హృదయం ఎక్కడ వాలుతుందో, నీ నేత్రాలు ఎక్కడ వాలుతాయో ఆ దృశ్యం కోసం నువ్వు వెతుక్కుంటున్నావు. కాబట్టి నేనేమనుకుంటానంటే అభిరుచి లీజర్లోంచి పుట్టేది కాదు, అభిరుచి దైనందిన జీవితంలోంచి పుడుతుంది, యాక్టివ్ దైనందిన జీవితంలోంచి పుడుతుంది, క్రియాశీల దైనందిన జీవితంలోంచి పుడుతుంది. కాబట్టి దైనందిన జీవితంలో నువ్వు ఒక దృశ్యాన్ని చూసినప్పుడు, మనుషులు కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, ఒక షాప్కు వెళ్ళినప్పుడు, ఒక పుస్తకాల షాప్కి వెళ్ళినప్పుడు, ఒక చీరల దుకాణానికి వెళ్ళినప్పుడు, నగల దుకాణానికి వెళ్ళినప్పుడు, ప్రతి ఒక్క సందర్భంలో నీ ప్రతి ఒక్క కార్యకలాపం, చివరికి కూరగాయల మార్కెట్లో కూరలు ఎంపిక చేస్తున్నప్పుడు కూడా అభిరుచి పాత్ర నిర్వహిస్తుంది. ఏ కూరలు ఎంచుకుంటున్నావు, ఆ కూరలు నీ కంటికి ఎట్లా కనబడుతున్నాయి. అందువల్ల ఈస్థెటిక్ సెన్స్ అనేవంటిది ప్రత్యేకించి ఎక్కడో తాపీగా తీరిగ్గా లీజర్గా ఏర్పడే కార్యక్రమం కాదు అది. అది అనుక్షణ నిర్మితమయ్యేవంటి ఒక ప్రాసెస్ అనమాట, ప్రక్రియ. కాబట్టి నేను అటువంటి ప్రక్రియ మీద దృష్టి పెడుతూ దైనందిన జీవితానికి సంబంధించి, దైనందిన జీవిత ఉదాహరణలోంచి, దైనందిన జీవితంతో రిలేట్ చేసుకునే విధంగా సాహిత్యాన్ని ప్రతిపాదించే కార్యక్రమాన్ని ఇష్టపడతాను. అలా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళు ఎక్కువ అభిరుచి నిర్మించగలుగుతారు, ఎక్కువ శ్రోతలు తమతో తీసుకువెళ్ళగలుగుతారని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. నేను అటువంటి ప్రయత్నమే నేను కూడా కొంత చేయడానికి ప్రయత్నం చేశాను. ముఖ్యంగా కళారూపాలు లేదా సమాచార ప్రసార సాధనాలు, ఏ కార్యక్రమాలైనా సరే వ్యక్తిగత ఆనందంతో పాటు సామాజిక సామూహిక ఆనందాలు కూడా దారితీయాలి. యథార్థానికి మన కళారూపాల యొక్క చరిత్ర చూసినట్లయితే నృత్యం కానీ, చిత్రకళ కానీ, సంగీతం కానీ, ఇవన్నీ కూడా, సాహిత్యం కూడా, ఇవన్నీ కూడా మొదట సామాజిక కళారూపాలుగానే ప్రారంభమయ్యాయి. ఇవన్నీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, పెర్ఫామ్ అవుతాయి. వాటి యొక్క ప్రధాన లక్షణం టు పెర్ఫార్మ్, నాట్ టు ఇన్ఫార్మ్. టు ఇన్ఫార్మ్ అనే తర్వాత వచ్చినటువంటి లక్ష్యం అది. మొదట అవి రావడానికి కారణం నాట్ టు ఇన్ఫార్మ్, దే హావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు పెర్ఫార్మ్. ఆ పెర్ఫార్మ్ చేయడంలో ప్రధాన లక్షణం ఏంటంటే 10 మంది కలిసి కొద్దిసేపు గడిపే కార్యక్రమం అనమాట. ఈ రేడియో కార్యక్రమాల్లో కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే 10 మంది కూర్చుని వినొచ్చు, ఏకకాలంలో వినొచ్చు, ఆ వింటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. ఆ రకంగా ఇది ఏకకాలంలో వ్యక్తిగత సంతోషాన్ని, సినిమా అంత పాపులర్ కావడం కారణం ఏంటంటే సినిమా రిత్విక్ ఘటక్ చెప్పినట్లుగా ఒక మాస్ రిచువల్ అన్నాడు ఆయన, ఒక సామాజిక యజ్ఞం, ఒక జన యజ్ఞం అనమాట అది. 10 మంది, 100 మంది, 1000 మంది ఏకకాలంలో ఒక థియేటర్లో తలుపులు వేసేసి లైట్లు తీసేసిన తర్వాత తెర మీద సినిమా వేస్తుండగా మొత్తం అంతా కూడా సినిమాలో లీనమై ఉంటారు. అది ఒక యజ్ఞం, అది నిశ్శబ్ద యజ్ఞం. అందువల్ల సినిమా అంత సక్సెస్ఫుల్ కళారూపంగా మారగలిగింది. అటువంటి స్థితికి ఒక పుస్తకం కానీ ఒక కార్యక్రమం కానీ రాగలిగితే నిస్సందేహంగా అవి కూడా జనాదరణ పొందుతాయి. ఒకప్పుడు మన సమాజంలో పురాణ పఠనాలు, కావ్యగానాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు అటువంటి పాత్ర నిర్వహించేవి. ఇప్పుడు ఈ రేడియో కార్యక్రమాలు కూడా ఆ రకంగా 10 మంది కలిసి విని, ఏకకాలంలో వింటూ అందరూ కలిసి వింటూ, అదే సమయంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత మానసిక చిత్రాలు చిత్రించుకుంటూ, అంటే ఏకకాలంలో వాళ్ళు సామాజికంగా వింటూ ఉంటారు, వ్యక్తులుగా వింటూ ఉంటారు. అది ఒక అత్యద్భుతమైన రాసాయనిక ప్రక్రియ. ఆ రకంగా ఇది ఒక సామాజిక సామూహిక కళారూపంగా కూడా ఈ కార్యక్రమం మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా సామాజిక సామూహిక అంటే 10 మంది కలిపి వింటున్న సన్నివేశం ఒకటి ఊహించుకుంటూ, ఏకకాలంలో ఎవరికి వాళ్ళు వింటూ ఉంటున్నారనుకుంటుగా కూడా అనుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేశాను. మిత్రులరా, కొత్త ప్రపంచం ఏర్పడుతూ ఉంది. మనకు తెలిసిన నా కళ్ళ ముందే నేను చిన్నప్పుడు పుట్టినట్టుగా ప్రపంచం ఈరోజు లేదు. నా చిన్నతనంలో ప్రపంచం, మా గ్రామాల్లో ప్రపంచం వేరే. నేను కొద్దిగా పెద్దవాడిని చదువుకోవడానికి వచ్చినప్పుడు పట్టణాల్లో ప్రపంచం వేరే, ఈనాడు నగరాల్లో ప్రపంచం వేరే. ప్రపంచం మారుతుంది. ప్రపంచంతో పాటు కళారూపాలు కూడా మారుతూ ఉన్నాయి. తరచూ అందరూ గగ్గోలు ఏం పెడుతున్నారంటే విలువలు నశించిపోతున్నాయి, సాహిత్యానికి ఆదరణ కరువు అవుతోంది, భాషను మర్చిపోతున్నారు, మాతృభాషను మర్చిపోతున్నారు, ప్రేమానురాగాలకు దూరం అయిపోతున్నారు, మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలు అయిపోతున్నాయి. బహుశా ఈ మాటలన్నీ కూడా ప్లేటో కాలం నుంచి, కాళిదాస్ కాలం నుంచి, వాల్మీకి కాలం నుంచి, ఓల్డ్ టెస్టమెంట్ కాలం నుంచి ప్రతి యుగంలో ప్రతి తరం ఇట్లా మాట్లాడుతున్న మాటలే. ప్రతి పాత తరం కొత్త తరాన్ని చూసి జాలిపడుతూనే ఉంటుంది. తాము పొందిన సంతోషాలు ఏవో కొత్త తరం పొందలేకపోయిందని, కొత్త తరానికి దేని మీద దృష్టి లేదని అనుకుంటూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ప్రతి తరం ఇతర పూర్వ కళారూపాల కన్నా కూడా అత్యున్నత కళారూపాలను చిత్రించుకుంటూనే ఉంది. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు వంటి వాడు మొల్ల కన్నా కూడా తన గొప్ప రామాయణాన్ని రాశాడని అనుకున్నాడు ఆయన. మొలకి విశ్వనాచరణ తర్వాతరం వాడే. అంచేత పాత జీవితమే గొప్పదని, కొత్త జీవితం తక్కువని అనుకోలేము. అదేవిధంగా కొత్త జీవితం గొప్పది, పాత జీవితం తక్కువని కూడా అనుకోలేము. పురాణమిత్యేవ నా సాధు సర్వం, నా చాపి కావ్యం నవమిత్య వద్యం, సంత పరీక్ష అన్యతర భజంతే మూఢ పరప్రత్యయనే బుద్ధి అని కాళిదాస్ అన్నాడు. ఒక మూర్ఖులు మాత్రమే పక్కవాడు ఏం చెప్తే అది నమ్ముతారు, తెలివైన వాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయించుకుంటారు అని. ఈ కొత్త ప్రపంచంలో కొత్త కళారూపాలు ప్రభవిస్తున్న కాలంలో నేను అనుకుంటానంటే, కొత్త కళారూపాలు కేవలం కొత్తని మాత్రమే, కొత్త దృష్టిని మాత్రమే ప్రతిపాదించక్కర్లేదు. అలాగని పాతని మాత్రమే తిరిగి మళ్ళా ట్రాన్స్మిట్ చేయని అవసరం లేదు. పాతని కొత్తని కలిపి ఒక నవ్య నిర్మాణాన్ని, నవ్య రసాయనాన్ని తయారు చేసే విధంగా కళాకారులు, కవులు, సాహిత్యకారులు ఆలోచించవలసి ఉంటుంది. అందుకనే మెచ్చనంటా వీవు నీవిక మెచ్చకుంటే మించిపోయాను, కొయ్య బొమ్మలే మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అని గురజాడ పరమగారు అన్నాడైనా. ఎందుకన్నాడంటే పాత కొత్తల మేలు కలయిక కుమ్మరింగులు జిమ్మగా ముత్యాల్సరాలతో ఆయన మన ముందుకు వచ్చాడైనా. ఈ పాత కొత్తల మేలు కలయిక దీన్ని ఈ కొత్త ప్రపంచంలో, అత్యాధునిక ప్రపంచంలో, మారుతున్న ప్రపంచంలో ఒక కొత్త రూపంలో తీసుకురావడం ఎలా, దీని గురించి ఆలోచించాలని, దీని మీద దృష్టి పెట్టాలని రచయితల్ని, కవుల్ని, శ్రోతల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈనాటితో సంవత్సర కాలంగా నిర్వహిస్తున్న మోహన్ రాగం కార్యక్రమం ముగింపుకు వస్తున్నది. ప్రతి అనుభవం, సుందరానుభవం, రసానుభవం, ఎంత చక్కటి అనుభవమైనా ఏదో ఒక రోజు ముగింపుకు రావాల్సిందే. ఏదో ఒక రోజుకి వసంత ఋతువు కూడా ముగుస్తుంది, గ్రీష్మ ఋతువు మొదలవుతుంది. కానీ ముగిసింది అన్నటువంటిది కేవలం, అందుకనే ఠాగూర్ ఒక చోట సమాప్తి అనేది పుస్తకం యొక్క చివర లేదు అన్నాడైన. అంటే ఒక పుస్తకం ముగిసిపోతే ఆ చివరి పేజీ మనం తిప్పేగానే పుస్తకం అయిపోయింది అంటాం, కానీ అది సమాప్తి కాదు అని ఠాగూర్ అన్నాడు. ఎందుకంటే ఆ చివరి పేజీ మనం చదివి మడిచేయగానే, పుస్తకం పక్కన పెట్టేగానే పుస్తకంతో మనకు పని అయిపోతుంది. కానీ పుస్తకంలోని విషయం, పుస్తకంలోని కథ మన హృదయంలో జీవించడం మొదలు పెడతాయి. పుస్తకంగా మనం దాంతో పని లేకపోవచ్చు, కానీ ఆ పుస్తకంలోని కథతో మనకి పని లేకుండా పోయే రోజు ఉండదు. నేను గోరా పుస్తకం చదివిన తర్వాత, గోరా నవల చదివిన తర్వాత మళ్ళీ ఆ నవల్ని ముట్టుకోకపోయి ఉండవచ్చు, కానీ గోరా కథ అనేది మాత్రం ముగింపు చెందలేదు. అది ఎప్పటికీ సమాప్తి చెందదు, అది ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. ఆ కథ పదే పదే ప్రతి జీవిత సన్నివేశంలో కూడా ఆ కథ నాకు గుర్తొస్తూ ఉంటుంది. బహుశా నా జీవితకాలం గోరా కూడా నాతో పాటు పెరుగుతూ ఉంటాడు. నేను గోరాని మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ముగిసిపోయాయి అంటే కేవలం ఒక కాలమానంలో మాత్రమే ముగిసిపోయాయి అన్నట్టు. కానీ మనో ఫలకం మీద, హృదయ సీమలో దీనికి అంతం లేదు, సమాప్తి లేదని అనుకుంటూ ఉన్నాను నేను. ఎందుకంటే ఈ ఏడాది పొడుగున ఎన్నో పాటలు విన్నారు మీరు, ఎన్నో కవితలు విన్నారు మీరు, ఎన్నెన్నో పుస్తకాల గురించి విన్నారు, ఎంతో సాహిత్యం గురించి విన్నారు, ఎన్నో సాంస్కృతిక అంశాల గురించి విన్నారు, ఆండాళ్ళ తిరుప్పావయ్య గురించి విన్నారు మీరు, జిబ్రాన్ ప్రాఫిట్ గురించి విన్నారు మీరు, బ్రెక్ట్ కవిత్వం గురించి విన్నారు మీరు, శ్రీశ్రీ, చేలం, రామిరెడ్డి, వీరేశలింగం, నాయని సుబ్బారావు, పుట్టపతి నారాయణాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ, నండూరు సుబ్బారావు, ఇలా ప్రతి ఒక్క తెలుగు కవి గురించి, రచయిత గురించి, సంస్కృత కవుల గురించి, కాళిదాసు గురించి, ప్రాకృత కవుల గురించి, తమిళ కవుల గురించి ఎందరో గురించో విన్నారు. ఈ విన్న మాటలు, ఈ విన్న పాటలు, ఇవి చెరిగిపోతాయని అనుకోను. ఇవి మీతో పాటు మీ హృదయంలో చక్కని అనుభూతులుగా, జ్ఞాపకాలుగా, రసరమ్య చిత్రాలుగా మీతో కొనసాగుతూ ఉంటాయని భావిస్తూ, ఎప్పుడైనా ఒక మంచి గురజాడప్పారావు గారి పూర్ణమన్నట్లుగా, నలుగురు కూచిని నవ్వే వేళలా నా పేరు ఒకతరి తలవండి అన్నట్లుగా, ఎప్పుడైనా ఒక వసంతకాలపు అడవిని చూసినప్పుడు, శరత్కాలపు నదిని చూసినప్పుడు, లేదా ఒక హేమంతకాలపు ఆ కనక శోభను చూసినప్పుడు అటువంటి సమయాల్లో మోహన్ రాగాన్ని గుర్తు తెచ్చుకోండి. మళ్ళా ఒక కృష్ణశాస్త్రినో, ఒక తిలక్నో, ఒక నండూరు సుబ్బారావునో ఒక్కసారి మీ ముందుకు తెచ్చుకుని ఏదో ఒక పాటని వినండి. అయితే గొప్ప కవి మహాకవి అన్నట్లుగా హర్డ్ మెలడీస్ ఆర్ స్వీట్ బట్ దోజ్ అన్హర్డ్ ఆర్ స్వీటర్. విన్న పాటలు మధురం, కానీ వినని పాటలు మరింత మధురతరాలు. అటువంటి వినని పాటలు, అటువంటి చూడని లోకాలు, అటువంటి ఆవిష్కృతం కానివంటి ప్రపంచాలు, వాటి వైపు మీ యాత్ర మాత్రం ఎన్నటికీ ఆపకండని చెప్పి విన్నవించుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చిన్న వీరభద్రుడు.